పరమపూజ్య గురుదేవులు, పరమవందని మాతాజీ, అలాగే దాదా గురుదేవులు, శ్రీరామకృష్ణ మాస్టర్, వీరి డైరెక్షన్లో, మార్గదర్శనంలో మనం ఈ గాయత్రి మహావిజ్ఞాన్ కానీ, జ్వాలకుల మహర్షి గారి పుస్తకాలు కానీ చదువుకుంటున్నాం. దాంట్లో మన యాక్చువల్గా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అసలే మాస్టర్ చాలాసార్లు కృష్ణుడి గురించి చెప్పు ఉంటారు. అసలు శ్రీకృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలి అంటే అసలు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా శ్రీకృష్ణ మంత్రం చేస్తాం, లేకపోతే రాముడు అంటే రాముడి గురించి చేస్తాం, కృష్ణ అంటే కృష్ణుడి గురించి చేయటం కాకుండా దత్త అవతారంలో దత్తాత్రేయ స్వామి ఒక మాట చెప్తారు, నా గురించి అర్థం చేసుకోవాలంటే నా శక్తి అనఘాశక్తి, ఆ అనఘామాత గురించి తెలుసుకోండి. అనఘామాత గురించి తెలుసుకోవాలంటే 10 రకాల శక్తులు ఉంటాయి, 10 రకాల శక్తుల్ని దశ మహావిద్యలు అంటారు. ఆ దశ మహావిద్యలు ఎక్కడెక్కడ ఉంటాయంటే తూర్పున ఒక విద్య, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణ, అక్కడికి ఎన్నయ్యి 4, అలాగే ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం ఇంకో 4-8 అయ్యాయి, ఒకటి పైన ఒకటి కింద, 10 దిశలు అనమాట. ఈ 10 దిశల్లోనూ పనిచేసే శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే వీటిని అన్నింటినీ ఈ శక్తుల ద్వారా పరమాత్మ వ్యక్తం అవుతూ ఉంటాడు తప్ప అంతకంటే విడిగా ఆయన్ని తెలుసుకోలేము. భగవత్ సాక్షాత్కారం పొందాను నేను అని చెప్పిన శ్రీరామకృష్ణ పరమహంసగా గురుదేవులు క్రితం జన్మలో చెప్పిన మాటల్లో కూడా ఆయన్ని మొత్తం ఎవరూ వ్యక్తం చేయలేరు, మాటలు మాట్లాడలేము ఆయన గురించి. ఒక స్టేజ్ వస్తే ఇంకా అనుభూతి చెందడమే తప్ప మాట్లాడటం ఉండదు అని చెప్తారు. ఆ రకమైన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వారి యొక్క శక్తిని ఆరాధించాలి ఫస్ట్. అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే కృష్ణుడి యొక్క శక్తి రాధ, రాధ మంత్రం చేస్తేనే శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువుగారికి కూడా కృష్ణ దర్శనం అవుతుంది. కృష్ణుడు కూడా రాధని ఆరాధిస్తూ ఉంటాడని చెప్తుంది శాస్త్రం. ఇవన్నీ మనం ఏ సందర్భంలో చెప్పుకుంటున్నామంటే, మనకు ఒక సిలబస్ ఇచ్చారు యాక్చువల్గా, ఇక ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు మీకు ఒకసారి గుర్తు చేయడానికి చెప్తున్నాడు. అదేంటంటే రామకృష్ణ మాస్టర్ ఈ అఖండ గురుసత్తాని అందరికీ పరిచయం చేసిన తర్వాత దాంట్లో కొన్ని స్కూల్స్ పెట్టాను అని చెప్పారు. ఆ స్కూల్స్లో మొట్టమొదటి ఏంటంటే సంకల్ప శక్తిని మనలో పెంచేవన్నమాట. ఆ సాధనలు చేస్తే మనలో సంకల్ప శక్తి పెరుగుతుంది. సంకల్ప శక్తి పెరగడం అంటే ఏంటి, ఒకటి అనుకున్నాం అది చేస్తాం అనమాట. ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే, ఎలాంటి అడ్డంకులు వచ్చినా అవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతాం. అడ్డంకులు వస్తే అడ్డంకులు పోవడానికి ఎవరిని అడుగుతాం మనం, వినాయకుడిని అడుగుతాం. అంటే ఇంక సంకల్ప శక్తి కావాలంటే వినాయకుడిని సాధన చేయాలా, లేకపోతే ఇంకెవరన్నా సాధన చేయాలా, ఇలాంటి విషయాలు దాంట్లో ఉంటాయి. అలాగే సంకల్ప శక్తి అయిన తర్వాత శ్వాసను ఉపయోగించుకోవడం, శ్వాసను ఉపయోగించుకోవడం అంటే మనం ఆల్రెడీ శ్వాస చేస్తుంటాం కదా, ఎప్పుడు గాలి వదులుతుంటాం, గాలి పీలుస్తుంటాం, గాలి వదులుతుంటాం. కానీ ఈ శ్వాస గురించి గురువు గారు చాలా పెద్ద పుస్తకం ఇచ్చారు. శ్వాస దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనకు స్వరయోగ సాధన, స్వరయోగం అని చెప్పి పుస్తకంలో ఇచ్చారు. చాలా విస్తారంగా ఉంటుంది. అది కనుక కరెక్ట్గా సాధన చేస్తే ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కూడా చెప్పగలరు, ఆ స్థితి వస్తుంది అని అంటారు. ఆ తర్వాత యజ్ఞ విద్యను ఉపయోగించుకోవడం, యజ్ఞగుండం ఏర్పాటు చేయడంలో ఎన్ని రకాల యజ్ఞగుండాలు ఏర్పాటు చేయొచ్చు, దాని షేప్ అనమాట. ఒక యజ్ఞం త్రికోణంలాగా ఉంటుంది, ఒక యజ్ఞగుండం త్రికోణంలా ఉంటే ఇంకో యజ్ఞగుండం వృత్తం అంటే సర్కిల్ లాగా ఉంటుంది, ఇంకో యజ్ఞగుండం స్క్వేర్ లాగా ఉంటుంది, ఇంకొక యజ్ఞగుండం ధనుస్సు ఉంటుంది చూసారా, అంటే ఇలాగా ఒక గీత ఉండి ఇలాగా పైన అర్ధచంద్రాకారంగా కలిసి ఉంటుంది. ఇలాంటి రకరకాల ఆకృతులు మనకు యజ్ఞగుండంలో ఉంటాయి. అలాగే భూమి మీదకి ఉండే ఒకటి, భూమి లోపలికి గొయ్యినట్టుగా తవ్వి లోపల నుంచి యజ్ఞగుండం పేర్చు నిర్మాణం చేయటం, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క రకమైన యజ్ఞ కుండ నిర్మాణం ఉంటుంది. యజ్ఞంలో వాడే సమిధలు, యజ్ఞంలో వాడే హవన సామగ్రి వాస్తవం గురువు గారు ఇచ్చినవి 33 రకాల వనమూలికలు ఉంటాయి. అలాగే వాటికి సంబంధించిన విశేషాలన్నీ యజ్ఞ విద్య. అలాగే దేవతా శక్తులను ఉపయోగించుకోవడం, దేవతా శక్తులను ఉపయోగించుకోవడం అంటున్నారు ఇక్కడ, మాట గుర్తుపెట్టుకోండి. ఉపయోగించుకోవడం అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ ఉంది ఉపయోగించుకుంటున్నాం, అలాగే అటామిక్ ఎనర్జీ ఉంది ఉపయోగించుకుంటున్నాం, అలాగా ఈ అనంత అంతరిక్షంలో దేవతా శక్తులు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. ఆ శక్తులతోటి మనం ముందర కాంటాక్ట్ తెచ్చుకోవాలి, కాంటాక్ట్ ఏర్పరచుకొని వాళ్ళతో స్నేహం పెట్టుకొని వాళ్ళతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి మనం. ఇంకా కోఆపరేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ దేవా కింగ్డమ్ అని చెప్పి మా శ్రీకే గారు ఇచ్చారు, ఎంఎస్ఆర్ ప్రసాద్ గారి దగ్గర దొరకచ్చు, మీరు ఎవరైనా కావాలంటే ఆయన అడిగి తీసుకోండి. ఆ దేవతా శక్తులను ఉపయోగించుకోవాలంటే మనం ముందర వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే స్నేహం, వాళ్ళకి మనకు స్నేహ సౌహార్దత్వం ఉండాలి. అలా ఉండాలంటే వాళ్ళను మనం పరస్పరం భావయంత అని చెప్పి శ్రీకృష్ణుడు అంటాడు. యజ్ఞం ద్వారా నేను మొట్టమొదట దేవతల్ని మనుషుల్ని సృష్టించాను, ఈ యజ్ఞం ద్వారా మీరు దేవతల్ని సంతృప్తులు చేయండి, వాళ్ళు మిమ్మల్ని సంతృప్తులు చేస్తారు. ఈ రకంగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పరస్పరం డెవలప్ కండి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. దీన్ని అన్నిటికీ బేస్ ఏంటి, యజ్ఞము. అందుకని యజ్ఞ విద్య బాగా వస్తేనే దేవతాశక్తులు. ఇప్పుడు దీనికి గుర్తు ఏంటంటే పురస్సరణ చేశారు గురువు గారు. ఇదంతా అయిన తర్వాత ఏం చేశారు, ఒక పెద్ద యజ్ఞ కార్యక్రమం పెట్టారు. మొత్తం 24 లక్షల పురస్సరణ అయిపోయిన తర్వాత, 24 x 24 అయిన తర్వాత అప్పుడు విశాల గాయత్రి పరివారం ఏర్పడింది అన్నారు. ఆ దేవతాశక్తులన్నీ కూడా యజ్ఞం చేసినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. అగ్నిదేవుడికి మనం ఆహుతులు వేస్తే వాళ్ళు తీసుకుంటారు. ఎలా వస్తారు అంటే పక్షుల రూపంలో రావచ్చు, ఎక్కువగా పక్షుల రూపంలో వస్తారు. ఆ చుట్టుపక్కల అన్ని పక్షులు వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడు చూడని రకరకాలవన్నీ యజ్ఞ వేదిక చుట్టూ, అలా అయితే యజ్ఞశాల పెద్దది పెట్టాం అనుకోండి 1000 యజ్ఞకుండలు, దాని చుట్టూ అలా ఎగురుతూ ఉంటాయి. ప్రత్యక్షంగా మనం దేవతలను అలా చూడవచ్చు. ఇంకా దేవతాశక్తులతో మనం సంబంధం ఏర్పరచుకోవడానికి వాళ్ళకి సంబంధించిన మంత్రాలు ఉంటాయి, ఆ అనుష్ఠానం చేయటం, దానికి సంబంధించిన యంత్రాన్ని చూస్తూ ఆ యంత్రాన్ని దర్శించుకుంటూ మనస్సులో చూడటం అండి. కళ్ళు తెరిచి కాదు, కళ్ళు మూసుకొని చూసుకుంటూ నిష్ఠతోటి, నిష్ఠ అంటే మనకు మనస్సు అటు ఇటు చెదిరిపోకుండా దాని మీదే ఉండి దానితో తాదాత్మ్యము, నేను అది ఒకటే అనే భావనతో చెయ్యాలి. ఎప్పుడైనా మంత్రం, గాయత్రి మంత్రం చేస్తుంటే నేను గాయత్రిని అనుకుని చెయ్యాలి గాయత్రి మంత్రం. అంతేగాని గాయత్రి ఎక్కడో ఉంది, ఆవిడ రావాలి, నేను చూడాలి, ఇలా కాదు, నేనే గాయత్రిని. అది దేవతాశక్తుల్ని ఉపయోగించుకోవడం అంటే అప్పుడేమవుతుందంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తా దేవతాశక్తులు ఉపయోగించుకోవడం అంటే, సమర్థ గురు రామదాసుగా ఉన్నప్పుడు గురువు గారు ఒక ఊరు వెళ్తారు. ఆ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఒక్కడు చాలా మంచివాడు ఉంటాడు. ఈయన్ని వెంటనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి అతిథి మర్యాదలన్నీ చేసి, మహాత్మా మీరు మా ఊరు వచ్చారు చాలా సంతోషం, కానీ ఇక్కడ ఒకడు ఉన్నాడు వాడు రామాయణం కానీ భాగవతం కానీ భారతం కానీ ఇలాంటివి ఏం చెప్పనివ్వడు అంటాడు. అంటే ఏమంటాడు, వీడికంతే పడదు రామాయణం ఇక్కడ చెప్పడానికి వీలు లేదు అంటాడు. అంటే సరే లేని వాడి సంగతి నేను చూసుకుంటాను. అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆ ఊరికి ఒక గ్రామదేవత, ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుంది. ముంబై ఉందనుకోండి, ముంబైకి ఒక గ్రామదేవత ఉంటుంది, అంత పెద్ద పట్టణానికి కూడా గ్రామదేవత ఉంటుందా అంటే ఉంటుంది. హైదరాబాద్కి ఒక ఆవిడ ఉంటుంది, అలాగే విజయవాడకు ఒక ఆవిడ ఉంటుంది, రాజమండ్రికి ఒక ఆవిడ ఉంటుంది, న్యూయార్క్కి ఒక ఆవిడ ఉంటుంది, అలా ప్రతి ఊరికి ఒక గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామదేవతని పిలిచాడు. చూడు గ్రామదేవత, నేను నీకు ఒక ఆదేశం ఇస్తున్నాను, అదేంటంటే ఈ ఊరికి సంబంధించిన ఈ అధికారికి నువ్వు కడుపు నొప్పి వచ్చేట్టు చేయి. కడుపు నొప్పి వచ్చేట్టు చేస్తే మిగతా పనినే చూసుకుంటాను. ఒకవేళ నువ్వు అలా చేయలేదనుకో నిన్ను నేను శపిస్తాను అంటున్నాను. అమ్ము సమర్థగురు రామదాసు గారి యొక్క శక్తికి ఆ గ్రామదేవత కొంచెం కంగారు పడి, అలా చేయాలి, నేను వాడికి కడుపు నొప్పి వచ్చేట్టు చేస్తానండి, మీ కార్యక్రమంలో నేను సాయం చేస్తాను అంటుంది. సరే అయితే వెళ్ళి అంటాను. అంతే పొద్దున్న లేవగానే వాడికి కడుపు నొప్పి వచ్చాడు. వాడికి ఎక్కడికి వెళ్ళినా ఎవరు మందులు ఇచ్చినా ఏమీ తగ్గదు. చివరికి వచ్చి వచ్చి ఈ సమర్థగురు రామదాసు గారి కాళ్ళ మీద పడతాడు. స్వామి మీరే రక్షించారండి. దానికేమంది తగ్గుతుంది కానీ రామాయణం చెప్పాలి నేను ఈ ఊరు అందుకే వచ్చాను, మరి చెప్పడానికి వీలవుతుందో లేదో తెలియట్లేదు నాకు. తప్పకుండా చెప్పండి, నాకు నొప్పి తగ్గితే మీ ఇష్టం, మీరు ఎందువల్ల చెప్పుకోండి అంటాడు. వెంటనే నొప్పి తగ్గిపోదు. గ్రామదేవతకి చెప్పాడు కదా, వాడు ఒప్పుకోగానే నువ్వు వదిలేసేవాడిని, కడుపు నొప్పి తగ్గిపోవాలని తగ్గిపోదు. అప్పుడు ఆ ఊళ్ళో అంతా రామాయణం వింటారు, ఆశ్చర్యపోతారు అన్నమాట. ఏమిటి అసలు ఇక్కడ ఎప్పుడూ జరగలేదు ఈ కార్యక్రమం, ఇలా ఎలా జరిగింది అని. అంటే మనం ఒక ఊరు వెళ్తే అక్కడ మన కార్యక్రమాల కోసం వెళ్తే చేయటానికి వీల్లేదనే వాళ్ళు ఉంటారు, చేస్తే ఊరుకోమనే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎదిరించలేము. మనకప్పుడు దేవతాశక్తులు అవసరం. మనం ఒక్కసారి నమస్కారం పెట్టుకుని, మేము నా గురువు పని మీద వచ్చాను ఇక్కడ, నువ్వు కాస్త మాకు హెల్ప్ చేసి పెట్టాలంటే తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అది అనుభవంలోకి వచ్చిన మాటలు ఇవన్నీ, కాకమ్మక్క బుర్రులు కాదు, టాటీలు లేవు. నిజంగా అలాగే జరిగింది. ఇది నా అనుభవంలో కూడా ఉంది. నేను ఒక గుడికి వెళ్ళాను, ఇక్కడ గాయత్రి మంత్రం చెప్పడం ఏంటండి, బ్రాహ్మణులు తప్ప ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, అందరి చేత మీరు గాయత్రి యజ్ఞం చేయిస్తా అంటారండి, కుదరదు అన్నారు. ఓహో అలాగా అన్నాను. ఒకసారి అలా గుడి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేసరికి, చేసుకోండి సార్, మీరు ఎంత కావాలంటే అంతసేపు చేసుకోండి అని చెప్పి మైక్ అన్ని అరేంజ్ చేయించి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ దేవతని ప్రార్థిస్తే మనకు ఇది విశ్వ కళ్యాణ కార్యక్రమం అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి పనులన్నీ ఏదేది చూస్తారు. ఆ రకంగా దేవతలతో కలిసి పనిచేయడం అంటే అది అలాగ స్వార్థం కోసం చేయకూడదు. మళ్ళీ అదైన తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించుకునే స్కూలు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమేం చెప్పుకుంటాం, మనం ఆల్రెడీ మన మాస్టర్ జ్వాలకులు గారి పుస్తకాలు చదువుకుంటున్నాం, దానికి సంబంధించిందే అన్నమాట ఇదంతా. తర్వాత ఆధునిక విజ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానం అంటే మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో ఆ మోడర్న్ సైన్స్ అని ఒక భాషని, వాడు యాటమ్ అంటాడు, ఇంకో లేకపోతే ఎలక్ట్రాన్ అంటాడు, లేకపోతే ఇంకో ప్రోటాన్ అంటాడు, న్యూట్రాన్ అంటాడు, ఇలాగ వాళ్ళు వాడి భాష ఏదైతే ఉందో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాడు, లేకపోతే మ్యాగ్నెటిజం అంటాడు, ఎలక్ట్రిసిటీ అంటాడు, ఇవన్నీ లేటెస్ట్ భాష అనమాట. ఈ భాషను ఉపయోగించుకుంటూ అరవిందో ఎలా అయితే పూర్ణయోగాన్ని ఇచ్చారో ఆ పూర్ణయోగాన్ని సాధించే ఒక స్కూలు. ఇవి మాస్టరు స్టార్ట్ చేసినవి అనమాట ఇవన్నీ, రామకృష్ణ మాస్టర్. అలాగే దత్త అవతార విశిష్టత, దానికి సంబంధించిన అవగాహన. దత్తావతార విశిష్టత ఏంటంటే ఏది అడిగితే అది ఇచ్చేయడమే. స్మర్తృగామి సనోవు, ఆయన తలుచుకుంటే చాలు ప్రత్యక్షం అవుతారు. మనం ఇప్పుడు దత్త అని అనుకున్నాం కదా, వెంటనే మన అందరి దగ్గర ఆయన ఉన్నారు, మనం చూడలేకపోతున్నాం. అంతే, మనం ఏమి అడిగితే అవి ఇచ్చేయటం అనేది వాళ్ళ పద్ధతి అన్నమాట. దత్తుడిని ఏమి అడిగితే అది ఇచ్చేస్తారు. ఆ రకంగా మొత్తం 7 స్కూల్స్ మాస్టర్ స్టార్ట్ చేశారు. ఈ 7 స్కూల్స్కి సంబంధించిన సిలబస్సే మనం చెప్పుకుంటాం మొత్తం అంతట్లో. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, సంకల్పశక్తిని అభివృద్ధి చేసే స్కూలు, శ్వాస విద్యను శ్వాసను ఉపయోగించుకునే స్కూలు, అలాగే యజ్ఞ విద్యను ఉపయోగించుకునే స్కూలు, 4వది దేవతా శక్తులను ఉపయోగించుకునే స్కూలు, 5వది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించుకునే స్కూలు, ఆధ్యాత్మిక జ్ఞానం తర్వాత ఆధునిక విజ్ఞానాన్ని ఆధునిక భాషను ఉపయోగించుకుంటూ అరవిందో ద్వారా పూర్ణ యుగం సాధించే స్కూలు, 7వది ఏంటంటే దత్త అవతార విశిష్టత అవగాహన స్కూల్. ఇవి 7 స్కూల్స్ మనకు ఇవ్వటం జరిగింది. ఈ స్కూల్స్ లో ఉన్న సిలబస్ లోనే మనం ఇవాళ చెప్పుకుంటున్నది దేవతా శక్తులకు ఉపయోగించుకునే స్కూల్. ఈ దేవతా శక్తులు ఉపయోగించుకునే స్కూల్ అంటే మనం కొంతసారి క్లాసులో చెప్పుకున్నాం, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రంగు ఉంటుంది. కాళీ అన్నాం అనుకోండి, కాళీ అనగానే మీ అందరికీ ఈ పాటి గుర్తు వచ్చేసి ఉంటుంది, నల్లగా ఉంటుంది. నలుపు, కాళీ అంటే నలుపు అంతే. అంటే రాత్రి అలా బయట చూసామనుకోండి ఏముంటుంది, చీకటిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. కానీ దానికి ఒక రంగుతో పాటు ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర అంటే మన మానసిక స్థితి అన్నమాట. కానీ రాత్రి వంగానే జనరల్గా ఏమవుతుంది, అందరికి నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంతవరకు కనపడుతున్నావు, ఏమి కనపడవు. కాబట్టి ఖాళీ ఉపాసన చేస్తే ఏం రావాలి, మనకేం కనిపిస్తున్నాయి మన కళ్ళకి ఎప్పుడు, మనకెప్పుడు ఏం కనిపిస్తాయంటే మన భావాలే మనకు కనిపిస్తాయి. కాబట్టి మన భావాల ప్రకారం ఎదురుగుండా ఒకళ్ళని చూస్తున్నాం, అన్నయ్య, తమ్ముడు, గురువు, లేకపోతే మిత్రుడు, లేకపోతే శత్రువు, లేకపోతే వీడు మోసగాడు, లేకపోతే వీడు మంచివాడు, లేకపోతే వీడు అన్యాయం చేస్తాడు, వీడు దుర్మార్గుడు, వీడు సైకో, వీడు దుష్టుడు, వీడు రాజకీయ నాయకుడు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి. మనం వాళ్ళకేది చూసి ఒక భావంతో చూస్తున్నాం కాబట్టి ఉన్నాయి. అందుకని ఈ సర్వం భావమయం. యాక్చువల్గా అంతా భావాలతోనే ఉన్న తప్ప జగత్తు ఇంకొక రకం కాదు. ఆ భావం మనలోనే ఉన్నది. రాత్రి అయ్యేసరికి ఒకవేళ నిజంగా లైట్లు ఏవీ లేవనుకోండి, పూర్వకాలంలాగా ఉంటే పక్కన ఎవరున్నారో మనకు తెలియదు, అంటే కంటికి కనపడదు. కానీ వాళ్ళు శబ్దం చేస్తే తెలుస్తుంది, ఓ ఫలానా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎదురుకుండా మనిషి లేకపోయినా తేజ మాట్లాడితే తేజ మాట్లాడుతుంది, అరుణ మాట్లాడితే అరుణ మాట్లాడుతుంది, లేకపోతే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు అని ఎలాగ పట్టుకోగలుగుతున్నాం అంటే మన వాక్ ద్వారా పట్టుకుంటున్నాం. వాళ్ళు మాట్లాడే మాట మనకు తెలుసు కాబట్టి, ఇలాగ ఇంకొకళ్ళు మాట్లాడరు కాబట్టి మన చెవులలో ఆ శబ్దం పడంగానే ఫలానా వాళ్ళు అని గుర్తిస్తున్నాం. ఇంకా అక్కడ మనకు గుర్తించడానికి ఒక అవకాశం ఉంది. కళ్ళ ద్వారా గుర్తించట్లే కానీ చెవుల ద్వారా గుర్తిస్తున్నాం. అలాగా ఈ ఖాళీ అనే దాంట్లో ఏంటంటే కళ్ళు కాకుండా చెవులు ఎక్కువ బాగా పనిచేయడానికి అవకాశం. ఈ పాయింట్ పట్టుకోవాలి. చెవులు పనిచేయటం అంటే ఏంటి, శబ్దం వింటాం. శబ్దం అంటే అనాహతం అని ఒకటి ఉంది, అంటే రెండు చేతులు కొడితేనే చప్పుడు వస్తుంది అనేది ఒక రూల్ ఉంది. అలా కాకుండా ఇక్కడ అసలు ఎవరు కొట్టకుండా ఎప్పుడు కంటిన్యూస్గా వచ్చే ఒక శబ్దం అన్నమాట. అలాంటి నిరంతరము కాలస్వరూపంగా ఉన్న పరమాత్మ నుంచి వచ్చే శబ్దం ఒకటి మనలో కూడా నిరంతరం అలాగ వస్తూనే ఉంటుంది. బయట వస్తుంది, మనలోనే వస్తుంది, మనం ఎప్పుడు వినం. వినటానికి సమయం ఏంటి, రాత్రి. అందుకనే నవరాత్రులన్నీ కూడా నవరాత్రి అంటారు, అంతేగాని దినము అనరు, అంటే పగలు అనరు, అహం అనరు, రాత్రులు అంటారు. కృష్ణుడు కూడా రాత్రే, అలాగే అమ్మవారు అన్నీ రాత్రులే, శివ రాత్రి. అలాగే దుర్గా నవరాత్రులు చేస్తాం మనం 9 రోజులు. అలాగే మేషంలో అంటే మేషరాశి స్టార్ట్ అయినప్పుడు దేవి నవరాత్రులాగానే అక్కడ చైత్ర నవరాత్రులు చేస్తాం. ఇవన్నీ కూడా ఆ రాత్రుల యొక్క విశిష్టత, రాత్రుల యొక్క విశిష్టత ద్వారా ఏమవుతుంది, మనం ఆ నాదాన్ని పట్టుకోగలం అనమాట. నాద బ్రహ్మ ఉపాసన లాంటిది. దీనికి ఒక ముద్ర, ఈ రంగు దానికి సంబంధించిన తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఆ ముద్ర వేసుకోవడం, అదే నేను అని భావన చేయాలి. మళ్ళీ నేను ఖాళీని అని భావన చేయాలి. ఖాళీని అని భావన చేస్తే ఖాళీలాగా అయిపోతామా అంటే ఖాళీలాగానే అయిపోతారు, భయపడకూడదు. అమ్మో కాళ్ళు అయిపోతే కష్టం కదండి, నాలికెలా బయటకు వచ్చేస్తుందా, కళ్ళు ఎర్రకైపోతాయా, మెడలో దండ వచ్చేస్తుంది, ఇలా పురుగలతోటి కూడింది దండ, అలాంటివేమి రావు. కాళ్ళు లాంటి మానసిక స్థితి వస్తుంది, శరీరంలో మార్పులు రావు. కానీ రామకృష్ణ పరమహంస గారు అంత గట్టిగా సాధన చేస్తే శరీరంలో కూడా మార్పులు వస్తాయి. ఆయనకి హనుమంతుడు సాధన చేస్తే తోక వచ్చింది అట్లా కొంచెం అలా. అంతటి గొప్పవాళ్ళం అవుతామని కాదు, కానీ అదే నేను, నేను కాళిని అని చెప్పి ఆ ధ్యానంతో ఆ భావనతో మనం ఉపాసన చేయాలి. ఇప్పుడు మొట్టమొదటి ఉందనుకోండి ఆర్జశక్తి, నేను ఆర్జశక్తిని అని చెయ్యాలి అంతే. అంతేగాని ఆర్జశక్తి ఉంది ఎక్కడి నుంచో దిగాలి నాలోకి అవతరించాలి అలా కాకుండా నేను ఆర్జశక్తిని అని ఆ ముద్ర వేసుకుని ఆర్జశక్తికి ఇచ్చిన బీజాక్షరం ఉంది ఓం, సుముఖం అనేది మనకు ముద్ర. ఆ సుముఖం అనే ముద్ర వేసుకుని ఆర్జశక్తికి సంబంధించిన రంగు ఏముంటుంది. ఈ పుస్తకం మీ అందరి దగ్గర అదే శక్తిధారులు అందరూ చూసే ఉంటారు. ఆర్జశక్తికి గురువు గారు ఇచ్చిన ఏకముఖి గాయత్రి ఉంది. ఈ గాయత్రి ఏకముఖిని గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకుంటే బ్రహ్మాండంగా వెలిగిపోతున్న పసుపచ్చ రంగు బంగారు రంగు ఉంది, ఆ తర్వాత అలా అలా మెల్లిగా వైలెట్ కలర్ ఉంది, ఆ తర్వాత అది అలా మారి మారి గ్రీన్గా అయింది, దాంట్లో నుంచి అనేక కిరణాలు వచ్చేస్తూ ఉన్నాయి. అలా ఇవన్నీ మనకు హంసవాహనమైన గాయత్రిని అలా చూడాలి. చూసిన తర్వాత ఇప్పుడు యంత్రంలోకి రావాలి. ఈ యంత్రంలో ఏ రంగులు ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. యంత్రంలో ఏ రంగులు ఉన్నాయి, అసలు ఈ యంత్రం పేరే గాయత్రి యంత్రం. ఈ గాయత్రి యంత్రంలో ఓం భూ భువః స్వః మహ జన తప సత్యం లేదా ఏడు వ్యాహృతులు కూడా ఉన్నాయి. అంటే ఏడు లోకాలు ఉన్నాయి, అన్ని లోకాలు ఉన్నాయి ఇక్కడ. అంటే భూ భువ స్వహ మూడే కాదు, ఇంకా మహ జన తప సత్యలోకం వరకు ఉన్నాయి. ఈ రకంగా ఈ గాయత్రి మంత్ర గాయత్రి యంత్రంతో మనం ఆద్యశక్తిని చేస్తూ ఉంటే కనుక అన్ని లోకాల్లో ఈ తేజస్సు నిండుతుంది. మామూలుగా అయితే మనకు స్థూల సూక్ష్మ కారణ చక్రం, ఆ తర్వాత వాటి గురించి తెలియదు, కానీ ఇది చేస్తే వాటి గురించి కూడా మనకు అవగాహన వస్తూ ఉంటుంది. అలాగే దీని మంత్రాక్షరం గాయత్రి మంత్రంలో దీనికి అక్షరం తత్, బీజాక్షరం మటుకు ఓం. ఓం భూ భూ స్వహ ఓం 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 తత్ సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ ఓం ఓం ఓం. అలాగా సంపుటీకరణ చేసి చేస్తామన్నమాట. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, మనలో సంస్కారాలు పెరుగుతాయి, సుసంస్కారాలు పెరుగుతాయి, అలాగే కోరింది నెరవేరుతుంది అని ఇచ్చారు గురువు గారు. ఈ యంత్రాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మధ్యలో ఒక త్రికోణం ఉంది, అక్కడ ఓంకారం ఉంది. ఓంకారం అన్నిటికీ మూలం, ఓంకారం తెలిస్తే అన్ని తెలిసినట్టే. శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువు గారు గాయత్రి గురించి ఏం చెప్తున్నారంటే, గాయత్రి చేయటానికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపో, ఆ మొట్టమొదటి చేసేవన్నీ. అందుకని ఆయన ఏం చేశారు, శ్రీరామ శర్మ ఆచార్యగా వచ్చినప్పుడు సింప్లిఫై చేశారు, గాయత్రి జపం చేయటానికి కావాల్సింది మొట్టమొదట పవిత్రీకరణ, ఆచమనము, శిఖాబంధనము, తర్వాత తిలకధారణ, అంగన్యాసము, తర్వాత మనం గాయత్రి జపం చేసేది, గురువు అందరం గాయత్రి జపం. అలా సింపుల్ చేసి ఏం చేశారంటే గాయత్రి మనని ప్రణవంలోకి తీసుకెళ్తుంది. ప్రణవం మనల్ని ఓంకారం ఏం చేస్తుందంటే మొత్తం విశ్వం అంతట్లో ఉన్న పరబ్రహ్మంలోకి తీసుకెళ్తుంది. ఎలాగైతే చిన్న మొగ్గ వచ్చింది, అది మొట్టమొదట మొగ్గగా ఉండి పువ్వు అవుతుంది, ఆ తర్వాత మెలిగే కాయ అవుతుంది, ఆ తర్వాత పండు అవుతుంది. అలాగే ఎలాగైతే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఆ చివరికి వచ్చేసరికి పండే కనిపిస్తుంది తప్ప మొట్టమొదటి ఉన్న మొగ్గ కనపడదు. అలాగా గాయత్రి కనపడదు, ఇంకా గాయత్రి మెల్లిగా అలా అలా నిన్ను దేంట్లోకి లీనం చేస్తుంది, ఓంకారంలోకి లీనం చేస్తుంది. ఆ తర్వాత ఓంకారం కూడా దాటిపోయింది, ఓంకారం ఏంటి ఏమిటో అర్థమైపోయింది, దాంతో ఒకటైపోతావు అని చెప్తారు చాలా ఎక్సలెంట్గా. అది మనం అర్థం కావడానికి వరకు, మనకు ఆ అనుభవం వచ్చేంత వరకు చెయ్యాలి. ఎప్పుడు వస్తుంది అనుభవం అనే ప్రశ్న కాదు, ఇప్పుడు వస్తేనే లేస్తాను అన్నాను మళ్ళీ, నాకు ఈ అనుభవం ఇప్పుడు ఇచ్చు, ఇప్పుడు ఇస్తేనే లేస్తాను నేను, అంతవరకు లేవను అని పట్టుదలలో అక్కడే కూర్చుని చెయ్యాలి, చేస్తే వస్తుంది. ఆ ఓంకారం ఒక ట్రయాంగిల్లో ఉంది, అలాగే అది ఇంకొక ట్రయాంగిల్లో ఉంది. ఆ ట్రయాంగిల్ ఒకటి పైకి ఒకటి కిందకి ఉంది. ఈ ట్రయాంగిల్స్ అలాగే తర్వాత చుట్టూ తత్ సవితు వరేణ్ భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. తత్ సవితు వరేణ్య భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. తొమ్మిది దళాలు ఉన్న పద్మం ఉంది. మనకు గాయత్రి చిత్రావళిలో తొమ్మిది అని చెప్తారు, చూసారా నవనిధులు. అలాగా ఈ గాయత్రి యంత్రంలో భూ భూహ స్వహ మధ్యలో ఉన్న ట్రయాంగిల్స్లో ఇది ఉంది, వ్యాహృతులు ఉన్నాయి. కానీ చుట్టూ ఉన్న వాటిలో మటుకు ఏడు లోకాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఏడు లోకాలు యాక్చువల్గా ఈ మూడు లోకాలు రెండు ఒకటే. మనకు అర్థం కావడానికి ఇంకొక వేరే ఇంకొకసారి చెప్పుకుందాం వాటి గురించి డీటెయిల్గా. ఇప్పుడు ఊరికే ఈ యంత్రం గురించి మనం ఈ ముద్ర గురించి చెప్పుకుంటాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఆ భూర్భూహ స్వహ అయిన తర్వాత తత్సవితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ తొమ్మిది రకాల నిధులు మనకు వస్తాయి. ఆ తర్వాత ఇంకా వెనక్కి వెళ్తే 24 అక్షరాలతోటి ఒక సర్కిల్ ఉంది. తత్ స వి తుహు అంటే 24 శక్తిధారలు సంపూర్ణంగా వర్షించాలి, వర్షిస్తాయి. అంటే ఈ మొత్తానికి క్రోడీకరించి చెప్పుకుంటే ఈ యంత్రాన్ని మనకు ఏడు లోకాలు పైన ఏడు లోకాలు కింద ఉంటాయి. కింద లోకాల గురించి ఇక్కడ మాట్లాడలేదు, పై లోకాల గురించే మాట్లాడుతున్నారు. అంటే భౌతిక లోకం నుంచి మొదలయ్యి సత్యలోకం వరకు భూ భువ స్వహ మహ జన తప సత్యం. ఆ ఏడు లోకాలలో ఉన్న ప్రజ్ఞ మొత్తము కూడా గాయత్రి మంత్ర అధిష్టాత్రి సవిత యొక్క భర్గ తేజస్సుతో నిండిపోవాలి. అది ఒకటి. రెండోది, ఈ దివ్య తేజస్సు నాలో నవనిధులని నింపాలి. నిధులు ఏమిటి? అష్టసిద్ధి నవనిధికే దాత అనవరదీన జానకి మాట. మనకు హనుమాన్ చాలీసాలో వస్తుంది, మాస్టర్ దాని గురించి బాగా చెప్పారు మీకు. ఆ నవనిధులు ఏంటో ఒకసారి తేజ మీకు అది క్లిప్పింగ్ పెడుతుంది చూడండి. నవనిధులు ఏంటో, ఆ నవనిధులు మన దగ్గర ఉంటే మన దగ్గర లేనిదంటూ ఉంటుంది. అలాగా నవనిధులు వస్తాయి. గాయత్రి చిత్ర గాయత్రి మహావిజ్ఞానంలో మొదటి భాగంలోనే పుస్తకంలో వాళ్ళ పేజీ తిప్పగానే ఒక చెట్టు ఉంటుంది, ఆ జీవన వృక్షం. దాంట్లో మొట్టమొదట ఓంకారం ఉంటుంది. దానిపైన భూ భువ స్వహ మూడు గీతలుగా ఇలాగం కాండం మూడు బ్రాంచెస్ అయినట్టుగా ఉంటుంది. దాని తర్వాత మూడిటికి ఒక్కొక్క మూడు మూడు ఉంటాయి. తత్తు సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇలాగా మూడు మూడు తొమ్మిది ఉంటాయి. ఇవన్నీ కూడా మనలో ఆ దివ్యమైన నిధుల్ని ప్రసాదిస్తాయి. కాబట్టి ఈ యంత్రం చూస్తూ ఈ ముద్ర వేసుకుని నవనిధులు నాలోకి అవతరించాలి, నవనిధులుగా గాయత్రి మాట అవతరించాలి. అలాగే 24 శక్తులుగా నాలోకి గాయత్రి మాట అవతరించాలి. ఈ ఏడు లోకాలు ఏవైతే ఉన్నాయో సత్యలోకం వరకు ఉన్న మొత్తం ప్రజ్ఞ అంతా కూడా ఈ మహా తేజస్సుతో నిండిపోవాలి. అలా ఇవంతా ఎందుకు చేస్తున్నాం అంటే విశ్వ కళ్యాణార్థం, సద్బుద్ధి ప్రవర్తనార్థం, వాతావరణ కాలుష్యం వాడడం, దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం, భూమిపై స్వర్గావతరణార్థం, ఇది మనం మన సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగా ఈ గాయత్రి యంత్రాన్ని ఈ శక్తి పేరేం పెట్టారు, ఆదిశక్తి లేకపోతే పరబ్రహ్మ. అంటే ఈ మొట్టమొదటి ఇది ఎందుకు పెట్టారు మరి, దేవతాశక్తులు సాంగత్యం పెట్టుకోమంటే శక్తులను వదిలేసి పరబ్రహ్మ అని పెట్టారు. ఏంటి అంటే ద వెరీ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆధ్యాత్మిక దాంట్లో నిన్ను నువ్వు తెలుసుకో, నో థైసెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకోమంటే మరి నన్ను నేను తెలుసుకోమంటే పరబ్రహ్మం గురించి తెలుసుకోమంటున్నారు ఏంటంటే నువ్వే పరబ్రహ్మవి అని తెలుసుకో అని అర్థం. అమ్మో నేను పరబ్రహ్మని అనకూడదు, ఎస్ నేను పరమాత్మని అని అంటే నేను పరమాత్మని అంటే అవును పరమాత్మే. ఎప్పుడవుతావు? అవన్నీ అయ్యి పరమాత్మగా అయిపోతే అప్పుడు పరమాత్మ, అంతవరకు కాదు. కానీ మనందరం కూడా ఆయన అంశలమే కాబట్టి ఆ అంశలకి ఏవైతే మల విక్షేపాలు అంటారు, మలం అంటే అందరికీ తెలిసిందే ఎక్స్క్రిటరీ, విక్షేపం అంటే ఉన్నదొన్నట్టు కాకుండా ఇలాగా ఒక నీళ్ళల్లో కర్ర పెట్టామనుకోండి కొంచెం వంగినట్టుగా కనిపిస్తుంది, అసలు వంగదు కదా. నీళ్ళల్లో కర్ర పెడితే వంగదు కానీ వంగినట్టు కనిపిస్తుంది, అలాగ విక్షేపం అనమాట. ఇంకొకటి విసర్జించేది అనమాట మలం అంటే, అలాగ విసర్జించాల్సినవి. తర్వాత తప్పుగా కనిపించేవి, పారలాక్స్ ఎర్రర్, మన దృష్టి దోషాలు, ఇలాంటివన్నీ పోవాలి. పోతే అప్పుడు అసలు రంగు, అసలు విషయం ఏంటో తెలుస్తుంది మనకు. అందుకని మన అసలు విషయం ఏంటి, మనం పరబ్రహ్మమే, అయం ఆత్మ పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఇవి ఉట్టి కబుర్లు కాదు, నిజం, అవి అనుభవంలోకి వస్తాయి. అలాంటి అనుభవంలోకి రావటానికి మనం మొట్టమొదటగా ఆద్యశక్తిని, గాయత్రిని ఆశ్రయించాలి. ఆశ్రయించి అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే దానికి తగ్గట్టుగా గురువులు ఇచ్చిన కార్యక్రమంలో కూడా చురుకుగా పాల్గొనాలి. అంతేగాని ఎప్పుడు కళ్ళు మూసుకున్న మూల కూర్చుని జపం చేసుకుంటే అంటే కుదరదు. అది చెయ్యాలి, గురువుల కార్యక్రమం చేయాలి, అంతే భౌతికమైన కార్యక్రమాలు కూడా చేయాలి. ఈ రెండు కలిసి చేస్తూ నడుస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవతాశక్తులతో కలిసి పనిచేయటం అని గురువు గారు ఇచ్చిన, మాస్టర్ ఇచ్చిన ఆ స్కూల్లో మెంబర్స్ అవుతాం. దాంట్లో స్టూడెంట్స్ అయ్యి దాంట్లో మనం ఒక ఏమంటారు డిగ్రీ సంపాదిస్తాం అనమాట. సంపాదించేస్తాం, మేము కూడా దేవతాశక్తులతో కలిసి పనిచేస్తున్నాం. ఇదిగో ఈ యజ్ఞం చేసాం, ఈ దేవతాశక్తులను పిలిచాం, ఈ దేవతాశక్తి ఈ పని చేస్తుంది అన్నారు కాబట్టి ఆ పని అయ్యింది అని ఒక 2 × 2 = 4, a × b = ab, ఇలాగేవో మన మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉంటాయి చూసారు, అలా ఖచ్చితంగా ప్రూవ్ చేసే పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళు తయారు కావాలి. అది ఈ క్లాసు యొక్క ఉపయోగం. ఊరికే ఏదో వినేసి కాసేపులా చేసి ఆ బాగుంది, బాగుంటుంది నిజమే, ఆ బాగుంటున్న దాన్ని గురువుల కార్యక్రమాల కోసం ఒక చోట యజ్ఞం చేసాం. ఆ యజ్ఞం చేయటం వల్ల ఏం ఆశిస్తున్నాం, ఎక్కడ యజ్ఞం చేసినా ఒకటే మనం ఆశించేది, వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్తనార్థం, విశ్వ కళ్యాణార్థం. ఇంతవరకు బాగుంది, ఆ తర్వాత కూడా గురువుగా చాలా ప్రేమ స్వరూపులు కాబట్టి ఈ యజ్ఞ దక్షిణప్పుడు ఎవరెవరు వాళ్ళకు వాళ్ళకున్న చెప్పేసి వదిలేస్తే అవన్నీ పోతాయన్నారు. అలాంటి అన్ని రకాల కల్మషాలను పోగొట్టగలిగే శక్తిని కూడా మనం ఆహ్వానించాలి. ఆహ్వానించడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న అంతా కూడా పరమ పవిత్రమయ్యి, మొట్టమొదట పవిత్రం అవ్వాల్సింది ఏంటంటే మనిషి యొక్క మనస్సు. కాబట్టి ముందర మన మనస్సు పవిత్రం అవ్వాలి, అలాగే మన యాస్ట్రల్ బాడీ, మన కోరికల శరీరం పవిత్రం అవ్వాలి. అలాగ మనం మారితే యుగం మారుతుంది. కాబట్టి సామూహికంగా మనం ఈ మానసిక తలము, అలాగే కామమయ తలం, మెంటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ ప్యూరిఫై అవ్వాలి. ఎక్కడ యజ్ఞం చేస్తున్నామో ఆ ప్రదేశము, ఆ మొత్తం అంతా కూడా అలాగ మెంటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ పరమ పవిత్రం అవ్వాలి. పరమ పవిత్రం అయ్యి అవన్నీ కూడా ప్రేమ, కరుణ, దయ, సత్యం, జ్ఞానం, ఆనందం, సేవాభావం, సహకారం, ఇలాంటి సద్గుణాలతో నిండిపోవాలి అనే భావనతో మనం యజ్ఞంలో పార్టిసిపేట్ చేయాలి. ఊరికే బ్రహ్మాండంగా చేసాం ఇవన్నీ కాదు, అసలు ఆ భావాలు ఉండి చేస్తే ప్రతిరోజు మన ఇంట్లో కూడా ఆ చుట్టుపక్కల ఆ తేడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం ఈ దేవతాశక్తుల యొక్క సంపర్కంలోకి రావడం, వాటిని ఉపయోగించుకోవడం, వాటిని మళ్ళీ యజ్ఞ విధానంలో సమ్మిళితం చేయటం, ఈ రెండు కలిసే ఉంటాయి. యజ్ఞమును అసలు ఇవన్నీ కలిసే ఉంటాయి. మొత్తం 7 రకాల స్కూల్స్ గురించి చెప్పిన మాస్టర్ చెప్పినవన్నీ కలిసే ఉంటాయి, విడిగా కాదు. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దానికి సంబంధించిన జ్ఞానం మనలోకి అవతరించడం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఫిజికల్ బాడీలో ఎక్కడ మార్పులు రావు ఎవరికి, ఖచ్చితంగా మన మానసిక తలంలో మార్పులు వస్తాయి. మన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ మారుతుంది. ఏదైతే గురువు గారు కోరుకుంటున్నారో అవి ఖచ్చితంగా మనలో వచ్చేస్తాయి. ఆస్క్ యూ విల్ బి గివెన్ అని అంటాడు క్రైస్ట్. అది అందరూ చెప్పేదే, అది అడిగితేనే ఇస్తారు, అడగకుండా ఎవడు ఇవ్వడు. కాబట్టి మనం అడగటం, మాస్టర్ అంటారు మీరు అడుక్కోవడం కూడా రాదు, నేను చెప్తున్నాను ఏ గురువు చెప్పడు ఇలాగా, ఇది అడగండి మీరు అని క్లియర్గా చెప్తారు. ఏది అడగాలి, నువ్వు నాకు నీ సాక్షాత్కారం ఇవ్వు, నేను ఈ సృష్టి అందంగా ఉంచడానికి ఏ రకమైన పనులు చేయాలో అవి నాకు చెప్పు. దేవుడు అడుక్కోడు, మనం ఎప్పుడు అడుక్కుంటా అనుకోకండి. వామనావతారంలో మొదలు పెట్టేది అడుక్కోవడం, ఇప్పుడు కూడా శ్రీరామ శర్మ ఆచార్యగా వచ్చి ఇది చెయ్యి అది చెయ్యి అని అడుగుతున్నాడు, చెయ్యండి బాబు అంటున్నారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఈ గాయత్రి చిత్రావళిలో ఇచ్చిన ఈ సాధనలు ఏవైతే ఉన్నాయో కంగారు పడి టక్కటక్క చేసేయక్కలేదు. ఒక టైం పెట్టుకుని ఈ రోజుల్లో ఇది చేస్తాను, పొద్దున్న ఒక ముద్ర, సాయంత్రం ఒక ముద్ర, అలా చేశారనుకోండి, ఒక 12 రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తే 24 ముద్రలు అయిపోతాయి. లేకపోతే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 ముద్రలు 8 రోజుల్లో చేస్తే అయిపోతాయి. అట్ కుదరదు, నేను ఇవాళ చేసేస్తానంటే 24 గంటలు కూర్చుని గంటకో ముద్ర చెప్పి వేసేయచ్చు, అంత టైం దొరకపోవచ్చు. అందుకని అట్లీస్ట్ రోజులో 2 ముద్రలు, పొద్దున్న ముద్ర, సాయంత్రం ముద్ర, అలా చేసుకున్నా ఒక 12 రోజుల్లో అయిపోతుంది. లేకపోతే 24 రోజులు రోజుకో ముద్ర 24 రోజులు పెట్టుకుని రోజు ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు గాయత్రి ముద్రలు సుముఖం సంపూడం చేయవా విస్తృతం విస్తృతం తదా అలా వరుసగా ఉన్నాయి కదా, దాని మీద నెంబర్లు వేసుకోండి 1, 2, 3, 4 చివరికి పల్లవం 24 ముద్ర. అలాగే గాయత్రి చిత్రాలలో 1వ దానికి 1 ముద్ర, 2వ దానికి 2 ముద్ర, 13వ దానికి శకటం వస్తుంది శకటం ముద్ర, చివరికి 24 పల్లవం అలా వేసుకోండి. ఏ తీసుకుంటే దానికి ఆ ముద్ర వేసుకోండి, దాని ఎదురుగుండా ఆ యంత్రాన్ని చూస్తూ కూర్చోండి కాసేపు. ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా అగ్రత్వ వెలిగించడం మర్చిపోవద్దు. ఇంకా మీకు వీలైతే గురువుగారు ఇచ్చినట్టు పంచోపచార పూజ చేసి దీపం పెట్టి అగ్రత్వ వెలిగించి గురువుగారికి, మాతాజీకి, దాదా గురుదేవికి, మాస్టర్ రామకృష్ణ మాస్టర్కి నమస్కారం పెట్టుకుని అప్పుడు ఈ ముద్ర వేసుకుని చేశారనుకోండి, ఒక రోజంతా ఓ ముద్ర, రోజులో 8 గంటలు చేస్తే అన్ని రోజులు ఒకటే ముద్ర, 24 లేవు, అలా 24 రోజులకి 24 ముద్రలు వేసుకోండి. వేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ తేడా ఏంటో తెలుస్తుంది. అలాగా మనం ఒక్కొక్క ముద్ర గురించి ఎక్కువ చెప్పడానికి లేదు, వీటిలో కొన్ని కొన్ని చోట్ల సపోజ్ కొంచెం ఆలోచించండి మీరు కూడా, ఇది వేస్తే ఇలా ఉంది, నెక్స్ట్ 2వది వేస్తే ఏమవుతుంది, ఆ సటిల్గా ఉంటాయి డిఫరెన్సెస్, అవి నోట్ చేసుకోండి పుస్తకంలో. ఇది వేసాను నేను, ఇదిగో ఇప్పుడు ఇందాక చెప్పారు ప్రసాద్ గారు, అప్పుడు కనిపించింది, అది వెంటనే మర్చిపోతాం, కొన్ని రోజులు పోయిందో ఏమైందో తెలియదు, కాకపోతే ఆ డేట్ వేసుకుని అది నోట్ చేసుకుంటే తర్వాత మనకు ఉపయోగపడుతుంది. ఈ దేవతాశక్తుల ఉపయోగం మన తో కలిసి పనిచేయడం అనేది దాంట్లో మొట్టమొదట ఆద్యశక్తి. మీ ఆద్యశక్తి ఏం చేస్తుంది, పరబ్రహ్మకి మనిషికి సాధకుడికి ఒక సంబంధం ఏర్పడుతుంది. రామకృష్ణ పరమహంస గారు అంటారు, ఒక నీళ్ళల్లో దొంగ ఉందనుకో, దాని దగ్గరికి లాగాలంటే ఏం చేయాలి, దానికి తాడు కట్టి మన దగ్గరికి లాక్కోవాలి, కొంచెం లాగుతూ ఉండగా మన దగ్గరికి వచ్చేస్తుంది. అలాగా ఈ మంత్రం ఏదైనా సరే పరమాత్మని మన దగ్గరికి తీసుకొచ్చేది, దేవతాశక్తుల్ని మన దగ్గరికి తీసుకొచ్చేది అని గుర్తుపెట్టుకోవాలి. మంత్రం ద్వారా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మనం రెడీగా ఉన్నామని ఆల్రెడీ చెప్తున్నాం, సుముఖం అనే మంత్రం వేసుకుని ముద్ర వేసుకుని ఆ తర్వాత ఈ 24 అక్షరాల సముదాయంతో కూడిన గాయత్రి మహామంత్రం ఏదైతే ఉందో, ఇది మనని పరబ్రహ్మం దగ్గరగా తీసుకువెళ్ళడానికి అత్యంత శ్రేష్టమైన మంత్రం అన్నమాట. ఈ 24 అక్షరాల్లో ఒక్క అక్షరం తెలుసుకున్నా చాలు జీవితం మొత్తానికి, 24 అక్షరాలు తెలుసుకోవాలనే అంత దొరుకుతుందో దొరకదో తెలియ కానీ ఒక అక్షరం తెలుసుకున్నా చాలు మొత్తం అంతా వచ్చినట్టే అంటారు గురువు గారు. 24 అక్షరాల గురించి తెలుసుకోవాల్సిందే నేను అనుకుని పట్టుదల ఉండాలి కానీ ఒక అక్షరం అక్కర్లేదు. ఇది ఇంకొకటి ఏంటంటే, గాయత్రి మంత్రం మనల్ని కిందసారి చెప్పుకున్నాం, మామూలుగా మనకు కోరిక వస్తుంది, ఆ కోరిక మనసు బాగా ఆలోచించుకుంటుంది, ఆలోచించుకున్న తర్వాత అది నిర్ణయం తీసుకునేది మటుకు బుద్ధి, మనసు నిర్ణయం తీసుకోదు. ఆ బుద్ధి ఎప్పుడైనా నిర్ణయం తీసుకుందో అది ఇంకా సంపాదించాలి, ఇటు రకంగా ఆస్తులు సంపాదించాలి, ఈ రకంగా వస్తువులు పెంచుకోవాలి, ఈ రకమైన వాటిల్లో బుద్ధి పడిపోయి బంధంలో పడుతుంది. అలా కాకుండా గాయత్రి మంత్రం మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించు, సత్ ప్లస్ మార్గము సన్మార్గము. సత్ అంటే భగవంతుని యొక్క మొట్టమొదటి గుణం సత్యము, సత్ సత్ చిత్ ఆనందం, ఆ సత్వైపు నడుపు మమ్మల్ని మా బుద్ధిని అని అడుగుతున్నాం. అందుకని గాయత్రి మంత్రం చేయటంతోనే అసలు మనం సన్మార్గం వైపు మన బుద్ధిని ప్రచోదన చేయమని అడుగుతున్నాం. రెండోది, మనం అందరం కూడా పరబ్రహ్మమైన పరమాత్మ అని చెప్పబడే, లేదంటే పరబ్రహ్మము, పరమాత్మ, నారాయణుడు ఏ పేర్లు చెప్పినా మొట్టం అంతటికీ మూలమైన ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తితోటి మనం ఈ గాయత్రి మంత్రం ద్వారా అనుసంధానము చెందుతున్నాము అనే భావన ఉండాలి. మొట్టమొదట ఈ గాయత్రి యంత్రం సుముఖం అనే ముద్ర వేసుకున్నప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుసంధానం మనకు వచ్చిందని గుర్తు ఏంటంటే మనలో 24 దేవతాశక్తులు మనలోకి అవతరిస్తున్నాయి. నవనిధులు నాలో అవతరిస్తున్నాయి. సప్తలోకాల్లో ఆ మహాప్రజ్ఞ అవతరిస్తోంది. ఈ భావనతోటి మనం ఈ మొట్టమొదటి గాయత్రి యంత్రాన్ని, గాయత్రి చిత్రావళిలో ఇచ్చిన ఆద్యశక్తిని మనం అలాగ ధ్యానం చేయాలి, అలా ఉపాసన చేసుకోవాలి. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం నెక్స్ట్ క్లాసులో కలుసుకునేటప్పటికీ మీరందరూ ఆద్యశక్తితోటి బాగా అనుసంధానం ఏర్పరచుకోవాలి అని మనసారా కోరుకుంటూ అందరికీ మళ్ళీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, రాత్రి అని ఇందాక చెప్పుకున్నాం, ఖాళీ అంటే కాళుడు ఖాళీ, శ్రీకృష్ణ తత్వాన్ని ఖాళీ కూడా అంటారు. మామూలుగా అయితే శ్రీకృష్ణుడు అనుకోండి, స్త్రీ లేకపోతే శక్తి స్వరూపంగా చెప్పినప్పుడు ఖాళీ అంటారు. కాబట్టి ఇవాళ కృష్ణుడు కూడా అలాగే ఉంటాడు, నల్లగా కృష్ణ మంత్రం చేసుకుంటే క్లీం కృష్ణాయ నమః, అదే క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఇది ఇంకా వీటన్నిటికంట మాస్టర్ ఒకటి ఇచ్చారు, అదేంటంటే మన అనాహతము, మన యొక్క విశుద్ధి. అనాహతం అంటే షష్టి దగ్గర ఉంది, విశుద్ధి అంటే గొంతు దగ్గర ఉంది, సహస్రారం అంటే నడినెత్తి మీద. ఈ మూడిట్లోనూ మన చైతన్యం అలాగ ఉండి మనల్ని ఉద్ధరించడానికి, మన చక్రాలన్నీ కరెక్ట్గా జాగృతం అవడానికి, మన శ్వాసలో ఏ రకమైన మార్పు రావాలో ఆ రకమైన మార్పు వచ్చేటట్టు చేసేది ఒక మంత్రం ఇచ్చారు. అది ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను. ఈ మంత్రం కూడా మాస్టర్ ఇచ్చినట్టుగా మీరు స్వీకరించుకొని మాస్టర్ దండం పెట్టుకొని చేసుకోవటం చాలా మంచిది. కొందరికి ఆల్రెడీ తెలుసు, ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం, ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం, ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం. ఈ మంత్రం చేసుకుంటే నిరంతరము మీరు అనాహతము, విశుద్ధి, సహస్రారం అక్కడే ఉంటారు, అసలు కిందికి దిగిరారన్నమాట. ఇది ఆయన ఇచ్చిన అనుగ్రహం. మీరు చక్కగా మీరందరూ వీటిని పాటిస్తూ గురుదేవుని కోరుకున్న విధంగా ఆయన గర్వించాలి, ఎస్ వీళ్ళందరూ నా వాళ్ళు, నాకు తగ్గవాళ్ళుగా తయారయ్యారు అని ఆయన మనల్ని మెచ్చుకునే స్థితిలోకి ఎదగాలని మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేణ మార్గేణ మహిం మహీశ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.